गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुस्साक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। ध्यानमूलं गुरोर्मूर्तिः, पूजामूलं गुरोः पदं, मन्त्रमूलं गुरोर्वाक्यम्, मुक्तिमूलं गुरोः कृपा। ॐ श्रीगुरुभ्यो नमः। सर्वेभ्यो महाभक्तेभ्यो नमः। మనం ఈ ప్రపంచంలో మేలుకున్న తర్వాత ఏదైనా పని చేసుకోవాలి అంటే మనలో ఉన్న అంతఃకరణ దాని యొక్క ప్రభావం చేతనే మనం ఏ పని అయినా చేయగలుగుతున్నాం. అంతరేంద్రియాలు, మనసు, బుద్ధి, చిత్తము, అహంకారం అని రోజు చెప్పుకుంటున్నాం. ఏదైతే సంకల్పిస్తోందో దానిని మనస్సు అన్నారు. ఎందుకంటే చాలా ముఖ్యమైన విషయం, మన విచారణలో మనస్సు కనిపించదు కానీ నఖశిక పర్యంతం వ్యాపకమై ఉన్నది. అలాగే వేరువేరు స్థానాలు లేవు. అక్కడ ఒక డాక్టర్ గారు అడిగారు, మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం అంటున్నారు కదా, నేను ఇంత చదువుకున్నాను కానీ ఎక్కడ స్థానాలు కనిపించలేదు అని. లోపల ఎక్కడ బాక్సులు లేవు, అవి వేరువేరుగా కనిపించవు. మానవునిలో ఏదైతే సంకల్పిస్తోందో దాన్నే మనస్సు అన్నారు. ఏదైతే ఊహిస్తోందో దాన్నే చిత్తము అన్నారు. ఏదైతే నిర్ణయిస్తోందో దాన్ని బుద్ధి అన్నారు. ఏదైతే పని చేయిస్తోందో, కార్యరూపాన్ని ధరిస్తోందో దానిని అహంకారం అన్నారు. అసలు విడిగా లేవు, అవి మన నఖశిక పర్యంతము వ్యాపకమై ఉన్నాయి. మళ్ళా మాట్లాడితే ఆ మనస్సు యొక్క ప్రభావం చేతనే మనం ఈ విశ్వ ప్రపంచంలో మనం ఏది చూస్తున్నా, నడిపిస్తున్నా, చేస్తున్నా, దాన్ని అధిగమించి ఏమీ లేవు. భగవంతుడు కూడా వారికి అర్పించాలి అనేది బాహ్యమైనటువంటివి ఏవీ అడగల. మన పూలు అడిగాడా, ప్రసాదాలు అడిగాడా, అలంకారాలు అడిగాడా, మనం అందంగా ఉండాలన్నాడా, ఆయన అందంగా ఉంచాలి అన్నాడా, ఇవి ఏవీ అడగల. మనస్సు ఏది, మనసు యొక్క సౌందర్యమే తాను అన్నాడు ఆయన. మనస్సు ఎప్పుడు కూడా సౌందర్యంగా ఉంచుకోవాలి. అంటే మనస్సు మనని కష్టపెట్టకూడదు, ఎదుట వాళ్ళని కష్టపెట్టకూడదు. మన మనస్సు మనని ఇబ్బంది పెట్టడమే కాకుండా దీని స్వభావం ఎటువంటిది అంటే ఏం మాట్లాడిస్తుందో దానికే తెలియదు. ఒక్కొక్కసారి ఒక్కొక్క మాట మనం మాట్లాడిన తర్వాత తిరిగి మనమే ఆలోచించుకుంటాం, చూడండి అబ్బా ఇప్పుడు ఆ మాట అనకపోతే ఏమైంది, చాలా కంగారు పడ్డా. అది ఇంట్లో అవ్వచ్చు, బయట అవ్వచ్చు, అదర్ ఇంకెక్కడైనా అవ్వచ్చు. మనసు చేస్తోంది ఇదంతా. ఆయన చాలా మంచి ఆయన, ఆవిడ మంచి ఆవిడ అనడానికి అదే మనసు కారణం. ఇంత చెడ్డ ఆవిడ నేను అనుకోలేదు అనడానికి కూడా అదే మనసు కారణం అవుతుంది. అందుకనే ఎప్పటికప్పుడు మనసుని మనం మననే గుర్తించి మన మనస్సుని మనం అదుపులో పెట్టుకుంటూ మంచి విషయమున్నందు మనం దాన్ని దూసుకెళ్ళిపోవాలి. వెళ్ళిపోతేనే మంచి విషయమునకు దూసుకు వెళ్ళాలి. మానవుని యొక్క మనసు ప్రపంచంలో ఆర్నిసులు మంచికి ఎంత వెళ్తుందో తెలియదు కానీ ప్రతి ఉపాధికి పుర్రెకు ఇది బుద్ధి, ఒక్కొక్క పురికి ఒక్కొక్క బుద్ధి, ఒకటి ఉన్నట్టు ఇంకొకటి ఉండదు సృష్టిలో. అసలు సృష్టిలోనే ఏ ఒక్కటి ఒక్కలాగా ఉండదు, అది భగవంతుడి యొక్క చిద్విలాసం. మన పూర్వజన్మ సుకృతం కూడా దానికి ఆధారమై ఉన్నది. మనం ఇక్కడికి ఈరోజు మనం ఇలా రాగలిగామంటే కూడా అదే మనసు కారణమవుతుంది. ఉన్నాను అనేటువంటి ఉనికికి ఆత్మ కారణమే కానీ చైతన్యం కారణమే కానీ కార్యం చేసేదంతా మనసు చేస్తుంది. దానినే మనకి ఈ దక్షిణామూర్తి స్తోత్రంలో విశ్వం పశ్యతి కార్యకారణతయా స్వస్వామి సంబంధతః శిష్యాచార్యతయా తథైవ పితృపుత్రాధ్యాత్మనా అభేదత స్వప్నే జాగ్రతి వాయయేష పురుషో మాయా పరిభ్రామితః తస్మై శ్రీ గురుమూర్తయే నమఃఇదం శ్రీదక్షిణామూర్తయే. ఈ శ్లోకాలన్నీ కూడా ఒక మహామంత్రాలే మనకి. ఎందుకని ఎందుకని మహామంత్రాలు? మంత్రమూలం గురువర్వాక్యం. ఇది దక్షిణామూర్తి గురువుల ద్వారా, వారి ద్వారా ఈ దక్షిణామూర్తి గురుదేవులు గురించి ఎవరు చెప్పారు? ఆదిశంకర భగవత్పాదాచార్యులు వారు చెప్పారు. అంటే మన గురువులు కదా, గురుముఖస్థుగా ఏదైతే వస్తుందో అదే మహామంత్రం. విశ్వం పశ్యతి, ఏది ఇదంతా కూడా ఈ ప్రపంచాన్ని కార్యకారణతయా, ఈ ప్రపంచాన్ని కార్య సంబంధంతోనే చూస్తాడు. విశ్వంలో కార్యకారణాలతోనే ఈ విశ్వాన్ని మనం ఆ సంబంధంతోనే చూస్తాం. మనం ఇప్పుడు ఇక్కడికి వచ్చాం కారణమేంటి? ఈ కార్యం ఏది ప్రబోధ సేవ అనేటువంటి కార్యము, దానికి కారణం అవుతుంది ఏంటది? మనం తరించాలి. తరించడానికి ఒక మార్గంలో మార్గాన్ని సూచించేటువంటిది కార్యము కారణం. విశ్వం పశ్యతి, విశ్వమంతా కూడా ఈ ప్రపంచాన్ని కార్యకారణ సంబంధంతోనే పశ్యతి, చూస్తున్నాడు. మనం చేసే పని అదే, కానీ విచారణ ఉంటేనే తెలుస్తుంది కార్యకారణములు అనేవి. కార్యకారణములు విశ్వం పశ్యతి కార్యకారణతయా స్వస్వామి సంబంధత. స్వస్వామి అంటే యజమాని, సేవకుడు. అక్కడ యజమాని సేవకుడు అనే సంబంధంతో, అలాగే శిష్యాచార్యతయా గురు శిష్య సంబంధంతో, శిష్యాచార్యతయా గురు శిష్య భేదంతో, తథైవ పితృపుత్రాది ఆత్మనా అభేదత, అలాగే తండ్రి కొడుకు మొదలైన అనేక సంబంధ భేదాలతో. అంతా అలాగే ఉంది చూడండి. ఎక్కడ కార్యకారణములు అనేటువంటివి, అంటే మనకి ఎన్ని సూచనలు ఇస్తున్నారో మహాత్ములు. ఎందుకైంది ఇది మహామంత్రం కింద? ఒకటి గురువుల ముఖస్థగా వచ్చింది, రెండోది ఏంటంటే మనకి మార్గాన్ని సూచిస్తోంది. ఇక్కడ తీసుకువెళ్ళి మనకి ఎక్కడికో తీసుకుపోవట్లే, బజారి తీసుకెళ్ళి చూపించట్లే, అక్కడ ఉన్న సంబంధాన్ని గురించి మనకి ఇది అవసరం కూడా. మనం చూసేటువంటి దానిలో కార్యకారణాలు, దాని ఇంకోటి కూడా ఉంది, అది ఇందులో లేదు కానీ గురుదేవులు ఏం చెప్పారు? ధ్యానం చేసేటప్పుడు ఏముంటాయి? ధ్యానము ధ్యేయము అనేటువంటివి కారణం, కార్యకారణాలు. ధ్యానం అనేది చేసేటువంటిది, ధ్యేయం పొందబడేటువంటిది. మూడోవాడు ఉన్నాడు ఎవరెక్కడా? ఆ లేకపోతే ఆ రెండు పంచేయు, అది ఇక్కడ అంతర్గతంగా ఉంది కనిపించట్లా చేసేవాడు. ఇప్పుడు కార్యకారణాలకి అవి రెండు చేసుకెళ్ళిపోవు, అవ్యక్తంగా తానున్నాడు అక్కడ. తానుండబట్టే కార్యకారణాలు జరుగుతున్నాయి, తనుండబట్టే పితృపుత్రులకు సంబంధం తెలుస్తోంది. ఈ ప్రపంచం నడుస్తోందంటేనే ఈ కార్యకారణాలు, ఈ ద్వంద్వం అనేటిది దాని మీదుగానే నడుస్తుంది. ధ్యాత అంటే తాను, ధ్యానం అంటే మనం చేసేటువంటి ప్రక్రియ, ధ్యేయం అంటే పొందబడేటువంటిది. ధ్యేయాన్ని సాధించడం కోసం ధ్యాత అయినటువంటి కర్త చేసేటువంటి ఆ రూట్ ఏది, కలిపేటువంటిది ధ్యానం. అలాగే జ్ఞాత, జ్ఞానము, జ్ఞేయం అనేటువంటిది కూడా ఇది, అది ఒక్కటే ఉంటే సరిపోదు. ఏది జ్ఞాత అంటే తాను ఎంత గొప్ప పీట వేశాడో చూడండి. ఎంత గుర్తించామో ఎంత పొందామో తెలియదు, కానీ మనని తీసుకెళ్ళిన జ్ఞాతవి అనుకున్నా అనుకోపోయినా ఉన్నది. 24వది జ్ఞాత మనకిది, 25వది జ్ఞాత. ఎందుకని, 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు, 5 శబ్దస్పర్శాది తన్మాత్రలు, 15 అయ్యాయి. 5 పంచమహాభూతాలు, ఆకాశం, అగ్ని, వాయువు, జలము, పృథ్వీ. మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను. వీటన్నిటితో మనకు సంబంధం ఉంది. పంచమహాభూతములు అది మనం సృష్టించామా అంటే, అవ్యక్తంగా దానిలో ఒక గొప్ప శక్తి ఉంది, ఒక పరమాత్మ అనేటువంటి వాడు, ఆ భగవంతుడి యొక్క శక్తి, భగవంతుడు అనేటువంటి వాడు వీటన్నిటికీ శక్తిని ఇస్తున్నాడు. పంచమహాభూతాలు వాటంతరా ఇవి ప్రకాశించటంలా, నారాయణుడి వలన ఇవి అవి వచ్చాయి పంచమహాభూతాలు. ఆ పంచమహాభూతాలు అనుభవించడానికి ఏం కావాలి మానవుడి దగ్గర? శబ్దాది పంచతన్మాత్రలు అంటే, శబ్దాది తన్మాత్రలు అంటే దేనికి ఆధారం? అవి పంచ జ్ఞానేంద్రియాలకి కారణమైంది. పంచ జ్ఞానేంద్రియాలు ఏంటి ఇక్కడ? చెవి, కన్ను, ముక్కు, నాలిక, స్పర్శ. ఈ 5కి కారణమేది? పంచ తన్మాత్రలు వచ్చాయి. ఈ ఇంద్రియాలు ఉత్తగోళకాలే, ఇంద్రియాలు ఉత్తగోళకాలే. చనిపోయినటువంటి వాడి దగ్గర కూడా ఈ ఇంద్రియాలు ఉన్నాయి. చనిపోయినటువంటి వాడి దగ్గర మనకు కనిపిస్తున్నాయిగా కళ్ళు. పైగా చనిపోయిన అతను కళ్ళు తిరిగి చచ్చిపోయాడు అనుకోండి, వెంటనే వచ్చిన పెద్దలు ఏం చేస్తారు? జడుచుకుంటారని. ఇంకా అది ఆ ఉపాధికి స్వతంత్రం ఏం లేదు, అది ముయ్యలేదు, తెరియలేదు. కళ్ళు ముయ్యలేదు, కళ్ళు తెరవను లేదు. అందుకని పక్కనున్న పెద్దలు ఏం చేస్తారంటే, అయ్యో గబుక్కని భయపడతారేమోనని ఆ కళ్ళు మూసి తర్వాత చేయాల్సినటువంటివన్నీ ఇంకొకరి చేత చేయబడుతుందే తప్ప ఆ ఉపాధి దానందరూ అది చేసుకోలేదు. అందుకంటే మనకి మందు కూడా ఒక సైన్స్. మనం ఉత్తనే మనం చిన్నప్పుడు తెలియనప్పుడు వీటి చేత ఎంతెంత పరుగులు పెట్టామో, ఎన్నెన్ని చేసామో, ఎన్ని ఉరికామో, ఏమండి ఎన్ని అసలు ఈ మనసు ఉందని ఏమైనా తెలుసా? ఇంద్రియాలు అనేవి ఏమైనా ఉన్నాయని తెలుసా? ఏం తెలీదు. కానీ అందానికి మాత్రం అద్దం దగ్గరికి వెళ్తే అన్నిటికీ మంచిగా దిద్దుకున్నాం, బొట్టు పెట్టుకున్నాం, గడ్డ పెట్టుకున్నాం, పూలు పెట్టుకున్నాం, బాగున్నాను లేదని చూసుకున్నాం. అంటే మన సౌందర్యం చూసుకోవడం కోసం. ఇంట్లో అద్దం చాలా, బయటకు వెళ్తే కారు దగ్గరికి వెళ్ళి కారులో అద్దంలోనూ కారులో నీడ కూడా చూసుకుంటాం. అంత అందంగా ఉన్నారని అనుకోవచ్చు, కానీ తన అందం ముందు ఇంకొక అందాన్ని ఎలా చూస్తామో ఆలోచించండి. మన అందం ముందు ఇంకొకరి అందాన్ని, ప్రకృతి చాలా అందంగా ఉంది, చాలా బాగుందంటాం, కానీ దాని గురించి మనం లబలబలాడతామా? మనం అందంగా ఉండడానికి లబలబలాడతామా? మనం అందంగా ఉండడానికి. ఎందుకంటే అందరిలో ఇక అందరూ ఎవరన్నా చాలా బాగున్నా ఇవాళ అనాలి. మనం చూసుకోవాలి ఇక మన అందమే అందం సొందం. సాయంత్రం అయ్యేసరికి మన అందం ఏంటో తెలిసిపోతుంది. వారం సోప్ పెట్టి వాళ్ళు అంతా క్లీన్ చేసుకున్నా సాయంత్రం అయ్యేసరికి లోపల నుంచి వచ్చేటువంటి కంపు బయట నుంచి అంటుకుంటుందా, లోపల నుంచి వస్తుందా? రాత్రి పడుకునేటప్పుడు చక్కగా హాయిగా స్నానం చేసి పడుకున్న వాడివి, ప్రొద్దుట లేచేసరికి నీ నోరు నీకే కంపు పెడుతోంది. బయట నుంచి వస్తుందా, లోపల నుంచి వస్తుందా? లోపల నుంచే వస్తుంది. మనలో ఈ మలం అనేటువంటిది చెవిలోనూ ఉంది, కంటిలోనూ ఉంది, నాలుక మీద ఉంది, అన్ని ఇంద్రియాలకి మలాలు ఉన్నాయి. ఈ మలం బయట నుంచి రావటం లేదు, నీలోంచే వస్తుంది. నీలోంచే వస్తుంది. అందుకని దాన్ని ఏం చేయాలి, వచ్చిన దాన్ని వచ్చినట్టుకు నువ్వు క్లీన్ చేసుకోవాలి. కళ్ళు కడుక్కోవాలి, చెవులు కడుక్కోవాలి, ముక్కు కడుక్కోవాలి, నోరు కడుక్కోవాలి, ఇంకా అన్ని కడుక్కోవాలి, ఒకటేంటి ఇంకా చెప్పక్కర్లా. అంటే ఎంత మనం కడుక్కున్నా మళ్ళీ నీలోంచి లోపల నుంచి వచ్చేది మలమే. అటువంటి ఈ మలం కూడా ఎప్పుడొస్తుంది, అన్నీ ఉన్నప్పుడే. అందుకని పంచమహాభూతాలు, పంచమహాభూతాల నుంచి వచ్చినటువంటిది ఏదంటే మనకి ఏది, శబ్దము అనేది ఆకాశం నుంచి శబ్దం పుడుతోంది. ఆ శబ్దాన్ని ఆలకించడం కోసం భగవంతుడు మన దగ్గర ఏం పెట్టాడు చెప్పండి, చెవి పెట్టాడు. ఆకాశం నుంచి వచ్చేటువంటి శబ్దాన్ని, అంటే ఖాళీ ఉంటేనే శబ్దం వస్తుంది, ఆ శబ్దాన్ని ఆలకించడానికి భగవంతుడు రెడీగా పెట్టాడు మనకి ఏది, శ్రవణేంద్రియం అనేటువంటిది. అలాగే అది శబ్దము, ఆకాశము, వాయువు. వాయువు అనేటువంటి దాని నుంచి వచ్చేది ఏది, స్పర్శ. స్పర్శ భలే చల్లగా వస్తుంది గాలి, ఏం మాట్లాడదు, మనం ఎక్కడే ఉంటాం. నిన్న చాలా ఉక్కబోసింది, మనం బా అంతా బాగానే ఉన్నాం, అసలు ఆ ఉక్కబోసింది లేకపోతే చలేస్తోంది అనేది ఎవరికి తెలుస్తోంది, త్వగింద్రియానికి తెలుస్తోంది. జ్ఞానేంద్రియాలు దేహానికి త్వగీంద్రియమైనది, బయట నుంచి మనం వాయువు నుంచి స్పర్శను మనం అనుభవిస్తున్నాం. అంత ఆ శబ్దము స్పర్శ. రూపము ఏది, అగ్ని. బయట ఉన్నటువంటి అగ్ని నుంచి వచ్చేటువంటిది రూపం. ఆ రూపాన్ని చూడడానికి మన దగ్గర కళ్ళు పెట్టాడు దేవుడు. శబ్ద స్పర్శ రూప. రసం అంటే ఏంటి, నాలుక ఎప్పుడు తడిగా ఉంటుంది. అది ఏమైనా నాలుక మీద పడటం ఆలస్యం, అది మన నాలుక మీద పడింది బాగుందా లేదా చెప్పాలంటే మొహమే చెప్పేస్తుంది. ముందర మన మొహం కవళికలు నాలుక మీద పడింది బాగుంది అనుకోండి, అలా మాట్లాడతాం. అదే బాగోలేదనుకోండి, మొహమే కనిపిస్తుంది. అందుకని ఈ రసనేంద్రియం ఏది, నాలుక. దేని ద్వారా వచ్చింది, జలము నుంచి వచ్చింది. అక్కడ ఏమైంది, అక్కడ ఆకాశము, వాయువు, అగ్ని, జలము వరకు వచ్చాం. అలాగే ఇక్కడ శ్రోత్రము ఏది, త్వగింద్రియము, అలాగే కన్ను, నాలుక దాకా వచ్చాం. ఇక ఇది నాసికేంద్రియం. ఏంటండి పృథ్వీ నుంచి వచ్చిందంటున్నారు అక్కడ, పృథ్వీకి మన ముక్కుకి సంబంధం ఏంటి చెప్పగలరు ఎవరన్నా? నీకు తెలుసు, నేను తెలియని వాళ్ళని అడుగుతున్నా, నువ్వు ఇందులోనే ఉన్నావు కదా, అరణ్యసరు నాంతున్నారు. వర్షం పడితే మనకి భూమి నుంచి వాసన వస్తుంది చూసారా, అబ్బా వర్షం చాలా బాగా పడినట్టుందని భూమి మట్టి యొక్క వాసన వస్తూ ఉంటుంది మనకి. అంటే బాగా గ్రహించడం కోసం దాన్ని చూపించారు, దానికి వర్షమే రానక్కర్లా, మనం వాసన చాలా పిలుస్తున్నాం. అందుకని పృథ్వీభూతం నుంచి వచ్చినటువంటిది వాసన, ఇది నాసికేంద్రియం. ఐదు జ్ఞానేంద్రియాలు, ఐదు పంచమహాభూతాలకి అంత సంబంధం ఉంది. మన కర్మేంద్రియాలకి ఏంటి సంబంధం, ఇదే మళ్ళా వాక్కు, పాణి, పాద, పాయ, ఉపస్థలకు కూడా ఇదే పంచమహాభూతాల ద్వారా వాటికి అందాల్సింది అందిస్తున్న తడి ఉంటుంది చూడండి. ప్రతి ఇంద్రియంలో అంటే పాయ ఉపస్థులకి తడి తప్పకుండా ఉంటుంది. అలాగే చేతులు ఇవన్నీ కూడా, వాక్కు, వాక్ అంటే మాట, వాక్కుకి ఆకాశం. శబ్దం ఎలా అయితే వింటుందో చెవు, వాక్కు శబ్దం వాక్కు ద్వారా వస్తుంది. ఏముంటే వస్తుంది అక్కడ, బూరి. నోటి నిండా బూరి పెట్టుకుంటే శబ్దం వస్తుందా, నోటి నిండా నీళ్లు పట్టుకుంటే నువ్వు మాట్లాడగలుగుతావా? ఖాళీ ఉంటేనే అక్కడ ఆకాశం, ఖాళీ ఉంటేనే అవకాశం ఉంటేనే మనం మాట్లాడగలుగుతున్నాం. అది ఆకాశం మొదలుకొని అలాగ ప్రతి ఇంద్రియానికి ఇదే. దీని ఏంటంటే మన వేదాంతానికి వెళ్తే పంచీకరణ అంటారు, వేదాంతంలో పంచీకరణ. మీకు వివేక చూడమణిలో చాలా క్లియర్గా ఉంటుంది పంచీకరణ. ఇప్పుడు ఈ పంచమహాభూతాలు అనేటువంటివి ఇప్పుడు ఎన్నొచ్చాయి, పంచమహాభూతాలు అయ్యాయి. పంచమహాభూతాలను అనుభవించడానికి జ్ఞానేంద్రియాలు 5 వచ్చాయి. మళ్ళీ అవే అనుభవించడానికి కర్మేంద్రియాలు కూడా వచ్చాయి. మళ్ళీ అవే అనుభవించడానికి పంచ ప్రాణవాయువులు కూడా వస్తున్నాయి. ప్రాణ అపాన వ్యాన ఉదాన సమాన వాయువులు. ఇప్పుడు ఇక్కడ ఏది అవే కాకుండా మనకి అంతరేంద్రియాలు, మనసు బుద్ధి చిత్త అహంకారాలు, మనసు బుద్ధి చిత్త అహంకారాలు అయ్యేసరికి 24 పూర్తయ్యాయి. అక్కడికి 24 పూర్తయిన తర్వాత 25 ఏది అంటే జ్ఞాత. అంటే తానే జ్ఞానత, జ్ఞాత అంటే బయట నుంచి వచ్చేది కాదు, ప్రతి ఒక్కళ్ళోనూ జ్ఞాత అనేటువంటి వాడు ఉండే వీటిని అన్నిటినీ తెలియచేస్తున్నాడు, తెలుసుకునే శక్తి వస్తుంది. అది లేకపోతే కూడదు. అందుకని విశ్వం దర్పణ అది విశ్వం పశ్యతి కార్యకారణతయా స్వస్వామి సంబంధత. అక్కడ కార్యకారణములు అనేటువంటివి ప్రపంచాన్ని చూపిస్తున్నాయి, చూస్తున్నాడు మానవుడు విశ్వంలో పశ్యతి చూస్తున్నాడు. అలాగే ఇక్కడ స్వస్వామి సంబంధత యజమాని సేవకుడు అనే సంబంధం కూడా కార్యకారణాలే. సేవకుడు యజమాని కార్యకారణములు. మీకు మీ బాస్ లేకపోతే మీకు ఇది బాగుందనేవాడు బాగోలేదనేవాడు, అయితే మెచ్చుకుని ఎక్కువ జీతం ఇవ్వచ్చు, లేకపోతే నాకు నచ్చలేదు ఎక్కువ సెలవులు పెట్టావని కట్ చేసేయచ్చు. అందుకని అక్కడ ఏంటి స్వస్వామి సంబంధత శిష్యాచార్యతయా గురు శిష్య సంబంధం కూడా గురు శిష్య భేదంతో తథైవ పితృపుత్రాధ్యాత్మనాభే అభేదత తండ్రి కొడుకు మొదలైన అనేక సంబంధ భేదాలతో అనేకమైన తండ్రి కొడుకు అనేకమైనటువంటి సంబంధ భేదాలతో స్వప్నే జాగ్రత్తివా ఎప్పుడు గుర్తిస్తున్నాడైనా స్వప్నం నుంచి స్వప్నంలోనైనా జాగ్రత్త స్థితిలోనైనా యహ ఎవడైతే ఏష పురుష మాయాపరిభ్రామిత ఇగో ఈ జీవుడు పురుష రూపంలో ఉన్నటువంటి జీవుడు మాయ వల్ల భ్రమించుతున్నాడు. ఈ ద్వంద్వం అనేటువంటి దాన్ని తాను ఎప్పుడైతే ఉన్నాడో ఈ భేదం తెలుస్తోంది. భేద దృష్టి అనేటువంటి సంబంధ బాంధవ్యాలన్నీ తెలుస్తున్నాయి. అందుకని ఈ జీవుడు మాయ వల్ల భ్రమిస్తున్నాడు. ఈ అసలు ఇవన్నీ కూడా మనం గుర్తించడానికి కారణం ఎవరు అంటే చూపించేవాడు ఒకడు ఉన్నాడు, అడే గురుదేవుడు. తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే. చాలా లోపలికి తీసుకెళ్తున్నాడు మనం చూస్తూ ఉంటే ఒక్కొక్క దానికి. విశ్వమంతా చూస్తున్నా అంటే నేను చూడటల్లా, చూపించేవాడు ఒకడు ఉన్నాడు, ఇలాగైనా మనం గ్రహిస్తాము అని. అందుకని ఈ మూడు కూడా మహాత్ములు చెప్తారు, ధ్యానము ధ్యాత ధ్యేయం అనేటువంటిది. మనం ఎప్పుడైతే ధ్యానానికి కూర్చున్నామో ధ్యానం ఎప్పుడు నిలబడింది అని తెలుస్తుంది అంటే గురుదేవులు చెప్పారు, నేను చేస్తున్నాను పోతే ఉండేది ధ్యానం. నేను చేస్తున్నాను అనేది ఎంతవరకు నువ్వు గుర్తిస్తున్నావో నీ మనసు అక్కడ నీకు ఏది దాన్ని దాటి రావట్లే. నేను చేస్తున్నాను, టైం అయిందా లేదా, ఇప్పుడు ఓం అనాలా, లేకపోతే మాతాజీ గారు అంటారు కదా ఇంకా ఇవాళ అనలేదేంటి ఓం. నేను ధ్యానం చేస్తున్నాను అనడానికి బంధన, నేను చేస్తున్నాను ఉన్నంత వరకు నీ మనసు నీ వెంట ఉండి నిన్ను లాక్కెళ్తోంది. ఎప్పుడైతే నేను చేస్తున్నాను అనేది నువ్వు మర్చిపోతావు, తెలియకుండా పోతుందో అది నిజమైన ధ్యానము అన్నారు గురుదేవులు. దాన్ని ఉదాహరణ తీసుకోండి, నేను నిద్రపోతున్నాను అని నీకు తెలిసినంత వరకు నిద్రపోవటల్లా అండి కదా. నేను నిద్రపోతున్నానని మనకి తెలిసినంత సేపు నువ్వు నిద్రపోతున్నావా? నిద్రపోవట్లా, నిద్రకి ప్రయత్నం చేస్తున్నావు. నిద్రపోవాలనేటువంటి ప్రయత్నం ఉంది మన దగ్గర. ఎప్పుడైతే నీకు నిద్ర పట్టిందో అసలు నువ్వు అక్కడ ఉన్నట్టే నీకు గుర్తులేదు. నిద్ర అంటే ఏంటి? నిన్ను నువ్వు మర్చిపోవడం అంటే ఎలాగ ఇంద్రియాలన్నీ కూడా లోపలికి ముడిచేసుకోవడం. నీ మనసుకి నీ ఇంద్రియాలకి డిటాచ్ అయిపోతున్నావు నువ్వు. లేవడం ఆలస్యము, మెలకు రాగానే టైం ఎంతయింది, అయ్యో మనం వెళ్ళిపోవాలి కదా గబగబా, నిద్ర మేలుకునేసరికి నీ మనసు తిరిగి జాగ్రత్త అవస్థకి తీసుకొచ్చి ఏం చేస్తుంది, తర్వాత ఏం చేయాలని హడావుడిగా పనులు చేసుకుంటూ ముందుకు వస్తున్నావు. ఆ పని చేయాలి, ఈ పని చేయాలి, ఈ పని చేయాలి, ఆ పని చేయాలి. నువ్వు చేస్తున్నప్పుడు నిన్ను మర్చిపోతే పాలు పొంగుతాయి. పని చేస్తున్నప్పుడు పాలు పెట్టిన వాడు నేను పాలు పెట్టానన్న సంగతి మర్చిపోతే పాలు పొంగి కూర్చుంటాయి. అక్కడ ఇంకో ఆలోచనకు వచ్చేసరికి పొంగి తీరాల్సిందే. అక్కడ చాలా వరకు అలాగే అవుతుంది. చాలా మనం క్లీనింగ్ చేయలేక అస్సలు పొంగ పెట్టకూడదు. పిల్లలకి బాగా చెప్తాం వాళ్ళు ఎప్పుడు పొంగనేవ్వు, పొంగిని అంటే తుడుచుకోవడం చాలా కష్టం. కానీ పెద్దవాడే పప్పులు కాలేస్తారు అక్కడ. చిన్నవాళ్ళకి చెప్తారు కానీ వాళ్ళు పెట్టిన ఎవరికైనా ఒకటే శిక్షణ అది. ఎక్కడైతే మరపు వస్తుందో నీ తప్పడడుగా అక్కడే పడుతుంది. నీ నడక సరిగ్గా నువ్వు మడిచిపోయి నడక వేస్తావేమో నీళ్ల మీద, అక్కడ అనుకోకుండా కాలు జారుతుంది, దెబ్బ మాత్రమే తగులుతుంది. ఇవన్నీ ఈ కార్యకారణాలు బోళ్ళని ఉంటూ ఉంటాయి. అందుకని ఇక్కడ ధ్యానము ఎప్పుడైతే నీ మనసు ధ్యానమునందు నిలబడిపోయిందో, మూడు లేవు అక్కడ, మూడు ఒకటిగా అయిపోతున్నావు అక్కడ. కర్త కర్మ క్రియ అండి. కర్త ఎంతసేపు విడిగా ఉంటాడు, పని చేస్తూ చేస్తూ అందులో మనసు ఉండిపోతే నేను ఇది చేస్తున్నాననేటువంటిది అసలు పిల్లవాడిని పిల్లవాడికి ఎందుకు పాలిస్తున్నావు, ఎప్పుడు ఎవరో ఆలోచించరు. కన్నాను కాబట్టి నీ ధర్మం అది. మూడు ఎన్ని రకాల పనులు చేస్తున్నా అక్కడ మనం చాలా ఈ మూడు లేకుండా, త్రిపుటి లేకుండా మన జీవితం ముందుకెళ్తాం. అనేక త్రిపుటులు ఉన్నాయి మన దగ్గర, కానీ ఆ త్రిపుటి ఏకమవ్వాలి. ఆ త్రిపుటి ఏకమైనప్పుడు ఏది నేను చేస్తున్నాను మర్చిపోతే అది నిజమైన ధ్యానం. నేను పోతున్నాను అనేది మర్చిపోతే నిజమైన నిద్ర. అలాగా ఈ విధంగా మనం తీసుకువెళ్తుంటే ధ్యానం అనేటువంటి ప్రక్రియకి జ్ఞానం అనేటువంటిది చాలా అవసరమై ఉంది. ఇక్కడ జ్ఞానము విచారణ ద్వారానే వస్తుంది. మహాత్ముల ద్వారా విన్నటువంటిది మనం దాని గురించి విచారణ చేయాలి. మనం విని వెళ్ళిపోతే కుదరదు. మీరు వెళ్ళిన తర్వాత మళ్ళీ దీని గురించి మనం గురుదేవులు ప్రప్రథమంలో మొదటి గురువాణికి ఫస్ట్ ఆర్టికల్ ఇచ్చారు మా విజయేశ్వరానంద వారు, శ్రవణం అన్నది. శ్రవణం అని పైన హెడ్డింగ్ అయితే ఉంది కానీ దానిలోకి తొంగి చూస్తే ఎన్ని ఉన్నాయి, ఈ పంచమహాభూతాలు కారణము. ఎందుకంటే మొదటిది వినడమే, తర్వాత అనడం, ఆ తర్వాత తినడం, ఇంకా అవన్నీ తర్వాత మన క్రియలన్నీ ముందర వినడం బాగా వినాలి. శ్రవణానికి మూలమైన ఆ మహానుభావుడు ఎవరు, పరీక్షిత్ నరేంద్రుడు. శ్రవణానికి మనందరికీ కూడా బాగా పుణికిపుచ్చుకున్నటువంటి వాడు ఎవరు అంటే పరీక్షిత్ నరేంద్రుడు. ఎందుకు పరీక్షిత్ నరేంద్రుడినే మనకి చూపిస్తున్నారు అక్కడ, ఆయనకి సమీక మహాముని ఇచ్చినటువంటి శాపానికి ఆయన ఏడుస్తూ కూర్చోలా. ఎవరికైనా సవాలును ఉంటుందా, సవాలును ఉంటుంది ఏంటండి, ఏదో కాస్త ఇళ్ళల్లో ఏదో ఇబ్బంది వచ్చినాయి చస్తే పోతుంది అంటాడు కానీ సవాలును ఉండదు. అది సవాలును ఉండదు, ఎవరికి ఉండదు. అదేదో ఏంటి ఆవేశం వచ్చినప్పుడు, ఆయాసం వచ్చినప్పుడు, అది భూత పదం అన్నమాట. ఏదో నేను లేకపోతే తప్పుతుంది, లేకపోతే నేను చచ్చిపోతే ఎండిపోయేది, మళ్ళీ ఇంకో దెయ్యం అవుతావు అక్కడ. నీ అంతటి నువ్వు చస్తే దెయ్యం అవుతావు, ఆ తర్వాత ఇంతకన్నా ఎక్కువ బాధ ఉంటుంది. అందుకని అస్సలు నువ్వు, మనం ఇప్పుడు చచ్చే బ్రతుకుతున్నాం, మనది ఒక బ్రతుకు అనుకుంటున్నాం, కానీ తనను తాను గుర్తించకుండా ఉన్నటువంటి వాడికి లెక్క ఏంటండి డొక్క. తనను తాను గుర్తించడంలా ఎన్నుండి మాత్రం ఏం లాభం. ఎక్కడైనా మనకి అండర్లైన్ చేసుకునేటువంటి వాళ్ళు ఉన్నారంటే మహాత్ములు మహానుభావులు ఉన్నారు, కానీ అల్పమైనటువంటి మానవులకి అండర్లైన్ ఎందుకు ఉంటుంది. ఎక్కడ తినటం, తాగడం, నిద్రపోవడం, పిల్లలు కలడం, ఈ ప్రపంచంలో సంపాదించుకోవడం, అన్నీ వదిలేసి వెళ్ళిపోవడం, ప్రతిది వాళ్ళకి అదే కదా హిస్టరీ. మనం కూడా అదే త్రోవలో అయితే వెళితే మన గొప్పతనం ఏముంది? నేను మనకి ఇంత మానవ జన్మిచ్చాడు, మనం సాధించాల్సింది ఇక్కడ. అందుకని పరీక్ష నరేంద్రుడు ఏం చేశాడు? చెయ్యాలని చేయలా, ఆయన చాలా ధర్మప్రభు. పాపం ధర్మప్రభువే, రాజులు వేటకెళ్తారు కాబట్టి వేటకెళ్ళాడు. వేటకెళ్ళినటువంటి వాడికి ఏమండి ఏమైంది? అక్కడ దాహం వేసేది. వేటకెళ్ళినటువంటి నరేంద్రుడికి, పరీక్ష నరేంద్రుడికి దాహం వేసేసరికి నీటి కోసం వెతకడం మొదలుపెట్టాడు. ఈ లోపల అక్కడ ఒక మహాముని తపస్సు చేసుకుంటూ కనిపించాడు. ఆయన సమీక మహాముని. ఆయన తపస్సు చేసుకుంటూ ఉంటే ఆయన దగ్గరికి వెళ్ళి నాకు మంచిళ్ళు కావాలి అని పలకరిస్తాడు. పలకరిస్తే ఆయన ఈ స్థితిలోనే లేడు, బాహ్యస్మృతి ఎందు లేడు ఆయన. లేకపోయేసరికి ఎలా తెలుస్తుంది? ఆయనకి తెలియలా, మనసు లేదు ఆయన దగ్గర. తెలియకపోయేసరికి ఈయన ఒకటి రెండు సార్లు ఇది హెచ్చరికగా, నాకు మంచిళ్ళు దాహం వేస్తున్నాయి, నేను మహారాజుని, ఇది నేలేటువంటి వాణ్ణి, నేను వచ్చా, నాకు మంచిళ్ళు అవుతున్నాయి, దాహాన్ని తీర్చమంటే నువ్వు పలకట్లేదు అని అక్కడ అంటే, చూడండి మనలోంచి వచ్చిన ఆవేదన ఆ నరేంద్రుడికి కూడా తప్పల పాప అనేసరికి, పలకపోయేసరికి ఏం చేశాడు ఆయన? ఆ పక్కన చచ్చిపోయిన పావుంటే అది బాణంతో అలా తీసి ఆయన మెళ్ళలో వేశాడు. అంతే చేసింది, బ్రతికింది కాదు అది. అని ఆటకాయితనం అంటారు చూడండి, ఆటకాయితనంగా చచ్చిన బాబుని తీసుకెళ్ళి ఆయన మెళ్ళలో వేశాడు. సమీక మహాముని మెళ్ళలో వేశాడు. వేసిన తర్వాత పోనీ అక్కడ ఏమైనా దాహం తీరిందా ఆయనకి? దాహం తీరలా. ఆ పామేసిన వాడు వేసి నుంచున్నాడా లేదు, నా పని అయిపోయింది అన్నట్టు తిరుగుముఖం అయిపోయి వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఆ సమీక మహామునికి ఒక అనొక కొడుకు, ఎప్పుడు ఆశయించుండేవాడు. ఆ కొడుకు పేరు ప్రస్తుతాన్ని కొడుకు అనుకున్నాం, నేను మర్చిపోయినది. అయితే ఆ కొడుకు కూడా తండ్రి యొక్క సాన్నిధ్యంలో ఉండటం చేత, అట్మాస్ఫియర్, ఆయనకు కూడా తపస్సు, ధ్యానము, మంత్రానుష్ఠానము ఇవన్నీ ఉన్నాయి. అప్పుడు కాస్త సమిధల కోసం వెళ్ళాడు ఆయన అటుగా అక్కడ. ఎందుకో ఈ పరీక్ష నరేంద్రుడికి ఇదంతా కలగడం కోసం ఒక చిన్న అక్కడ భగవంతుడు ఆడించిన నాటకం. వెళ్ళినటువంటి వాడు తిరిగి రావడం జరిగింది. అలా నరేంద్రుడు వెళ్ళగానే ఇలా వచ్చాడు, తండ్రి గారి మెడలో పాము చూశాడు. చూసి అది బ్రతుకుందా, చచ్చిపోయిందా, చచ్చిపోయిందే కదా అని ఏది అక్కడ సాత్వికంగా ఆలోచించాల. ఆయనలో కూడా ఒక రజోగుణం ప్రబలింది. అక్కడ సాత్వికంగా ఆలోచిస్తే ఇంత కథ అయ్యేది కాదు అసలు. ఆయనలో కూడా కుర్రాడేమో, మంచి వయసులో ఉన్నాడేమో, అందులోనూ కాస్త మంత్రానుష్ఠానం, మంత్రబలం కూడా ఉందేమో. ఈ మంత్రబలాలు కూడా మనం సాత్వికంగా ఉపయోగిస్తే మనకి ప్రశాంతత, శాంతి వస్తుంది. అదే రజోగుణ ప్రధానంగా మనం ఉపయోగిస్తే జరుగుగాక, కానీ మనకి మంచిది కాదు, ఎదుట వాళ్ళకి మంచిది కాదు. అది ఈయన ఈ కొడుకు చూసి ఎట్టట్రా, ఏంటి నా తండ్రి మెళ్ళలో పాము వేస్తాడు ఎవరు రావాళ్ళు అని, ఎవరో అనేటువంటి విషయాన్ని కూడా ఆయన కూడా చూడొచ్చు. ఎవరు అని ఆలోచించకుండా, ఎవరైతే ఈ సర్పాన్ని నా తండ్రి మెడలో వేశారో, ఇదే సర్పం చేత వారం రోజుల లోపల, వారం రోజులకి ఆయన మరణించుగాక అని శాపం ఇచ్చేశాడు. మహాత్ములు చూడండి, సమీక మహామునికి అప్పుడు తెలిసింది ఆయనకి. అప్పుడు దాకా ఆయన తాను మరిచి ఉన్నాడు. ఎప్పుడైతే ఒక ధర్మప్రభుకి గ్లాని కలుగుతోందో అప్పుడు ఆయన ఈ బాహ్య ప్రపంచానికి వచ్చి, బిడ్డ ఏంటి నువ్వు చేసింది, నీకు తెలుసా అసలు ఏం జరిగిందో, నాకేమైనా హాని కలిగిస్తుందా ఈ సర్పం, చచ్చిన పామే కదా. మనం కూడా అలాగా, మనం తపస్సు చేసుకునే మనము కూడా సాధనలో ఉన్నవాళ్ళము, మనం కూడా అలా కోపోద్రిక్తులం అయితే ఎలా కుదురుతుంది అని చెప్పి అప్పుడు కొడుక్కి మంచి చెప్పి ఆయన వెంటనే ఆయన చూస్తారు అసలు ఎలా జరిగింది, ఎందుకు ఇలా జరిగింది అని. అయ్యయ్యో, పరీక్ష నరేంద్రుడి మీద శాపం ఇచ్చావు, మనం ఈరోజు శ్వాస పీల్చుకుంటూ కాస్త వాయువును పీల్చుకుంటూ మనంతటా మనం ఇలా బ్రతకగలుగుతున్నామంటే ఆ ప్రభు ఏలికలో ఉన్నాం కాబట్టి మనకి ఏ లోటు లేకుండా జరుగుతుంది. ధర్మప్రభు అండి పరీక్ష నరేంద్రుడు. ఎంత తొందరపడ్డావు, అవే మనని వెనక నుంచి పూర్వపు వాసనలు అయినదానికి కాందానికి తోసేస్తూ మనలో ఉన్న ఒక రాక్షస గుణం బయటపడుతూ ఉంటుంది అప్పుడప్పుడు. దాన్నే మనం అదుపులో పెట్టుకోవాలి, అందుకే విచారణ కావాలి అన్నది. ఇప్పుడు కొడుకు కూడా బాధపడ్డాడు, అయ్యో తండ్రి గారు బాధపడ్డారు కదా, నిజమే కరెక్టే, ఎందుకు ఆలోచించలా అంటే దానికి కూడా ఉంది. మెల్లగా బాబుజీ ఇందులో తీసుకెళ్ళా. దానికి కూడా ఏంటంటే పరీక్ష నరేంద్రుడు జరాసంధుడి కిరీటం పెట్టుకొచ్చాడంట. పరీక్ష నరేంద్రుడి నెత్తి మీద ఉన్నటువంటి కిరీటం అందుకునే ఇంకొకళ్ళది తాను ధరించడం అనేది మన వాళ్ళు అనుకుంటారు బట్టలు వేసుకోకూడదు కానీ కిరీటాలు ఎందుకు పెట్టుకోకూడదు, బంగారం మంచిది కదా పెద్దల నాటి నుంచి వస్తుంటే అంటే. పాప అక్కడ ధరించింది ఏంటంటే జరాసంధుడు ధరించి ధరించి వదిలిపెట్టిన కిరీటం ఈయన వేటకొస్తూ పెట్టుకొచ్చాడట. అది ఎప్పుడైతే నెత్తి మీద చేరిద్దో ఇది బుర్రనే మార్చేసింది అక్కడ. ఎందులో చేరను అన్నాడు కలి, కలికాలము ఎందులో చేరాలి అంటే కొన్ని అవకాశాలు మెల్లమెల్లగా వదిలాడు నారాయణమూర్తి. ఇందులో చూడు, ఇందులో చూడు, ఇందులో చూడు అంటే నువ్వు వెళ్ళి పరీక్ష నరేంద్రుల్లో చేరు అంటే లేదు ఆయన ధర్మప్రభు, అసలు అక్కడ నాకు ఉండటానికి ఆస్కారమే లేదు, ఎలా వెళ్తా నేను అంటే అప్పుడు ఏది బంగారంలో, బంగారం బంగారంలోనూ అలాగే మధు ఇష్టం వచ్చినట్టు మధు మత్తు పదార్థాలు తీసుకునే చోట, అలాగే తన భార్య కాకుండా స్త్రీలని ఎక్కడైతే చేపడతారో వాళ్ళల్లోనూ కలి ప్రవేశం చేయమంది. ఇప్పటికి కూడా కలి వాటిలోనే ఎక్కువ ఉంటుంది. అందుకనే పరమాత్మ చింతనతో ఉంటే మన జోలికి రాదు, ఎన్ని గుండెలు రావడానికి రాదు, మన దేవుడు అనుకున్నాడు కదా. అందుకని ఆ కిరీటం పెట్టుకొచ్చాడట. ఆ కిరీటంలో చేరింది ఆ కలి, కిరీటంలో చేరి ఆ బుర్రలో ఆయన అలా కంగారు పెట్టిందనమాట. కంగారు పెట్టడం చేత ఇంత ఇది శాపానికి కారణమైంది. ఇప్పుడు కారణమైంది కదా, మనం ఎందుకు వచ్చామంటే ఎంత దాకా ఎందుకు వచ్చాం, ఎంతవరకు కార్యకారణాలు, కార్యకారణాలు ఇప్పుడు ఏంటి కారణం అక్కడ. మనము ఈ పరీక్ష నరేంద్రుడికి ఎందుకు అసలు అంత గొప్ప నాలుగు పాదాల ధర్మాన్ని నడిపించే ప్రభువుకి ఇంతటి శిక్ష ఎందుకు వచ్చింది అక్కడ అన్న విషయం మీద ఒక చరిత్ర తీసుకుంటే మన కదలికలు మన స్వభావం బయటపడుతూ ఉంటుంది. ఇప్పుడు ఈ పరీక్ష నరేంద్రు దగ్గరికి ఈ ఎరి సమీక మహాముని కొడుకునే పంపించాడు అక్కడికి. నువ్వు వెళ్ళి, నువ్వే కదా శాపం ఇచ్చింది, వెళ్ళి నువ్వే చెప్పిరా రాజుగారికి, కనీసం మన ధర్మం అది. ఆయన జాగ్రత్త ఏదో ఆయన పడతాడు, చూడండి ఆయన జాగ్రత్త ఏదో ఆయన పడతాడు, నువ్వే వెళ్ళి చెప్పురమ్మన్నాడు. ఈయన కూడా వెనకాళ్ళ తండ్రి గారు చెప్పగానే అలాగే చెప్తానని రాజ్యానికి బయలుదేరితే ఈయన వస్తున్నాడని చెప్పి ఒక మహాముని యొక్క పుత్రుడు తన చూడడానికి దర్శనానికి వస్తున్నాడని చెప్పి రాజుగారు పాదచారియే నడిచి ఎదురు వెళ్ళి తీసుకొచ్చి ఉన్నతాసనం మీద కూర్చోపెట్టి పాద ప్రక్షాళన చేసి, చూడండి అక్కడ పాద ప్రక్షాళన చేసి, ఆయన ధర్మప్రభు అండి, ఎవరు పరీక్ష సామాన్యమైన వాడు కాదు. ఎంత గొప్పవాడు కాకపోతే ఆధ్యాత్మిక ప్రపంచానికి శ్రవణం చేయడానికి మూల పురుషుడయ్యాడు ఆయన. పరీక్షిత్ గురించి చెప్పి తీరాల్సిందే, చెప్పుకోవాల్సిందే ప్రతి వాళ్ళు. అయితే అప్పుడక్కడ ఆయన వచ్చి చెప్పలేక చెప్పలేక, ప్రభు మీరు అక్కడికి వచ్చినప్పుడు అదే మా తండ్రి గారైన శమీక మహాముని మెడలో మీరు పాము వేసి వస్తే ఎవరు వేశారు అనేది నేను గ్రహించకుండా చూడకుండా ఈ వారం రోజుల్లో వారానికి ఈ రోజు నుంచి వారానికి వారు ఇదే పాము చేత మరణించుగాక అని శాపం ఇవ్వటం జరిగింది. అది తండ్రి గారు మీతో చెప్పి రమ్మన్నారు తగిన జాగ్రత్తలు తీసుకోవడానికి. వెంటనే పరీక్షిత్తు కంగారు పడలా, చచ్చిపోతున్నామంటే ఎన్ని ఉంటాయండి, ఏమండి కరోనా వచ్చినప్పుడు తెలుసు మన అందరం చాలా కంగారు పడ్డాం, మనకి రాదని తెలుసు కూడా, అయినా కూడా మా అందరినీ మొత్తం వరల్డ్ అంతా ఊపేసింది చాలు మనకి మధ్య మధ్యలో. ఆయన కంగారు పడలా. అది పరీక్ష నరేంద్రుడి గొప్పతనం ఏంటంటే భార్య కంగారు పడింది, చాలా బాధపడిపోయింది. చాలా ఏంటి ఇప్పుడు నా గతి ఏంటి, నా పాతివ్రత్యం ఏంటి అని పాపం ఆవిడ చాలా కంగారు పడిపోయి అందరూ బాధపడ్డారు. కానీ పరీక్ష నరేంద్రుడు మాత్రం సంతోషంగా మంత్రి సామంతాదులకి మీరు ఇక్కడి నుంచి ఈ పనంతా మీరు చేసుకోండి అని చెప్పి వెంటనే వారం రోజుల్లో నన్ను తరింప చేయగలిగినటువంటి మహానుభావుడు ఎవరని వెతుక్కున్నాడు. ఆయన వెతుక్కుని అందరికీ కౌరు పెట్టాడు. ఏది అందరికీ కౌరు పెట్టాడు, ఏది పెళ్ళికి కౌరు పెట్టినట్టు అందరికీ కౌరు పెట్టాట. కౌరు పెట్టి అందరినీ రమ్మని కూర్చోమని ఆ మహానుభావుడు ఎవరు తరింప చేయటానికని వెతుక్కొని అక్కడ సుఖమహాముని వస్తే ఏది శుకుడు కూడా మహాత్ములు కూడా తొంగి చూస్తూ ఉంటారు ఎటువంటి అవకాశం ఎప్పుడు వస్తుందా. ఎవరు తరించేటువంటి వాడికి గబగబా ఎప్పుడూ ఆవు పాలు పితికేంత సమయం కూడా ఎక్కడా నిలబడని సుఖమహాముని ఇగో ఈ పరీక్ష నరేంద్రుడిని తరింప చేయటం కోసం ఇక్కడికి వచ్చాడు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఎలా ఉందంటే కూర్చుని చెప్పే సుఖమహామునికి సమయం తెలియలా. ఏది స్వామివారు ఏం చెప్తున్నారో వినేటువంటి పరీక్షిత్తుకు కూడా కాలం కానీ ఆకలి కానీ నిద్ర కానీ ఏది లేకుండా వారం రోజులు అలా ఇద్దరూ కూర్చొని భాగవతం గురించి చెప్పుకుంటూ ఉంటే ఏది అందరూ కూడా చుట్టే శ్రోతలు కూడా దానికి తగ్గట్టుగా అలా ఉండి విన్నారటండి. అది నిజమైన భాగవతం. దాని మహాత్ములు చెప్తారు అందరము వారం రోజుల్లో పోయేవాళ్ళమే. మనకున్నది ఏది సూచించడానికి కాలాన్ని ఆదివారం నుంచి శనివారం వరకే ఉంది. వారం అంటే 7 రోజులు. ఎవరైనా పోవాల్సింది 7 రోజుల్లోనే. ఏదో ఒక వారం పుట్టినది ఇదే వారం. ఏదో ఒక వారంలో పుట్టాం, పోవడం కూడా ఒక వారంలోనే. అంటే ఏదో ఒక వారంలోనే పోతాం. కాబట్టి ప్రతి వాళ్ళు జాగ్రత్త పడాలి. దేనికోసం? శ్రవణం చేసేటువంటిది ఆసక్తితో భాగవతాన్ని శ్రవణం చేయాలి. భక్తులను గురించి శ్రవణం చేయాలి. చేసింది ఏమన్నారు, ఎప్పటికప్పుడు వారిది శ్రవణ మన నిధిధ్యాసలు అనేటువంటి వెంట వెంటనే జరిగిపోయింది. అక్కడ పరీక్ష నరేంద్రుడి దగ్గర ఏ స్థానాల్లో ప్రభువు అక్కడ సుఖమహాముని బోధిస్తున్నారో ఆయా స్థానాల్లో ఆ మనసు నిలిచిపోయిందంటండి. అక్కడ అంత ఆసక్తితో ఆయన శ్రవణం చేశాడట. అందుకని శ్రవణం అనేటువంటిది ఏం చేయాలంటే మనకి అన్ని ఇంద్రియాల కంటే రెండు ఉన్నాయి చాలా తక్కువ. ఆ రెండిట్లో ఉన్నది ఈ శ్రవణేంద్రియం శ్రోత్ ఏది మనకి రెండు చెవులు ఎందుకు ఇచ్చాడయ్యా? ఒక చెవితో విని ఒక చెవితో వదిలిపెట్టడానికండి కానే కాదు. రెండు చెవులతో విని మనం దాన్ని నిక్షిప్తం చేసుకోవాలి. దాన్ని వినేటువంటి సమయంలో రెండు చెవులు ఏంటరా, ఒళ్ళంతా చెవులు చేసుకున్నా కూడా మనకి చాలన్నటువంటి ఆధ్యాత్మిక ప్రపంచంలో ఉన్నాం మనం. నువ్వు అనుకుంటున్నావు విషయాదుల ప్రపంచం అని. విషయాదులకి స్వయం సత్తా ఎక్కడుందండి? మనం లోపడుతున్నాం తప్ప, మానవుడు లోపడుతున్నాడు తప్ప విషయాదులకు స్వయం సత్తా ఎక్కడుంది? మనకి గురుదేవులు బోధించినటువంటి బోధకి స్వయం సత్తా ఉన్నది. మనిషిని లేపి కూర్చోబెడుతుంది, సంతోషాన్ని ఇవ్వగలదు. ఇది మనకి అమృతంలాగా. అందుకని తాగితే వచ్చేటువంటి అమృతం జీవింపచేస్తుంది, వింటే వచ్చే అమృతము జీవితాన్ని ఉన్నత స్థితికి తీసుకువెళ్తుంది. ఇది ఈ భాగవతం అనేటువంటి అమృతాన్ని వినిపించారు మహానుభావులు, గురువులు అనేటువంటి వాడు. మనం కూడా అటువంటి స్థితిలో ఉన్నాం ఇప్పుడు. మీరు వినాలి అన్న చదివితే కాదు. అందుకని ఏమంటారంటే చదువుకుంటూ వెళ్ళిపోతే అదితో పారాయణి నా అది పూర్తి చేసా ఇది పూర్తి చేసా ఉంటాం. కానీ చదివింది మధ్య మధ్యలో మనకి కొంచెం బాగున్నది అనిపించిన పాయింట్ అన్న ఇంకొకరితో మనం డిస్కస్ చేసుకోవాలి. అయినటువంటి సత్పాత్ర కావాలి. అక్కడ మనం తీసుకెళ్ళి దారైపోయే దానైన ఆపేసి జ్ఞానం అంటే తెలుసా సస్తావరం. నిన్న కథ చెప్పారు కదా, ఎవరో చెప్పారు ఆ పడవ కథ. పడవలో పండితుడు ప్రయాణం చేస్తూ ఆ పాప ఈ వల్ల ఒడ్డు నుంచి ఆ వలకి వెళ్ళాలి. వెళ్ళడానికి ఆయన పడవ ఎక్కాడు. పడవ ఎక్కిన ఆయన ఏంటి, మహాపండితుడు. ఆయన పండితుడై ఉండి ఏదో మాట్లాడాలి కదా, కబుర్లు చెప్పాలి కాస్త అని మాట్లాడాల్సి వచ్చి ఆ పడవ నడివే వాటిని నీకు అన్ని రకరకాల అన్ని ఆ పాండిత్యంలో ఉన్నటువంటి విషయాలన్నీ అడిగితే అది రాదు బాబు, ఇది రాదు బాబు, ఇది రాదు బాబు, అది రాదు. ఒక్కొక్కటి రాదు బాబు అనగానే నీ జీవితం అయిపోయింది, నువ్వు పతనం అయిపోతావు అని వెళ్ళగా వెళ్ళగా ఇది నది ఉధృతమయ్యి పడవ మునిగెట్టుంది. అప్పుడు ఉండి ఉండి నోరు తెరిచాడు ఆయన. ఎవరు? ఆ నావికుడు, డ్రైవ్ చేసే నావికుడు. ఏది అతను అడిగాడు, ఏమండి మీకు ఇంతకీ ఈత వచ్చా అన్నాడు. ఏమి ఈత పేత, నాకేం రాదన్నాడు ఆయన. ఇప్పుడు చూడండి మీరు ఇంకా అవతలికి వెళ్ళలేరు, ఈత రాలేదు కాబట్టి జాగ్రత్త పడండి అని చెప్పి వెంటనే ఆయన ఊరికేశాడు అక్కడ. అంటే అన్ని రోజులు మనవి కాదు, ప్రతి వారి దగ్గర ఏదో ఒక టాలెంట్ ఉంటుంది భగవంతుడు పెడతాడు అక్కడ. ఎంత పిచ్చి ఒకవేళ తెలియని వాడి దగ్గర కూడా ఏదో రకమైనటువంటి ఒక శ్రద్ధ, ఏదో ఒక దాని మీద ఒక విలువ కలిగినటువంటిది మనం నేర్చుకోవాల్సింది చాలా ఉంటుంది. అందుకనే ప్రకృతి దగ్గర నుంచి మనం ఎన్నెన్నో నేర్చుకోవచ్చు అని మహాత్ములు చెప్పారు. ఇప్పుడు మనకి శ్రవణం ఎంతవరకు తీసుకెళ్తుందంటే, వెంటనే శ్రవణం మననానికి తీసుకెళ్ళటమే కాకుండా నిధి ధ్యాసలో నిలబెడుతుంది. అటువంటి గొప్పదైనటువంటి మార్గాన్ని మనకి మహాత్ములు అడుగడుగున ప్రసాదించి వెళ్ళాడు. మన దగ్గరే ఉంది అదంతా. నిధి ఎక్కడో లేదు, పుస్తకాలు కాదు, మస్తకంలోకి ఉండాలి. మనం ఎప్పుడు ఈ విచారణ అందుకు అవసరం. భార్యాభర్త చాలు, ఎంతమంది భార్యాభర్తలు ఈ ఆధ్యాత్మిక ప్రపంచానికి ఆలోచన చేసుకుని అప్పటికప్పుడు ప్రశాంతతను ఉండొచ్చు. మనం విచారణ చేసి బాధ లేదు, బోధ ఉన్న చోట బాధ ఉండదు, బోధ లేకపోతేనే బాధ ఉంటుంది. అందుకని మహాత్ముల వాక్కుని మనం ఎప్పుడు ఎప్పటికప్పుడు మనం గుర్తు తెచ్చుకుంటూ ఉండాలి. అంతటి పరీక్ష నరేంద్రుడి యొక్క గొప్పతనము, ఆయన ఏంటి పుట్టడమే పరీక్షగా పుట్టాడు. ఆయన అంత వెతుకుతూ వెతుకుతూ పుట్టాడని పరీక్షుట్టు అని పేరు పెట్టారు. మళ్ళీ ఎక్కడ ఆ పేరు వినలా ఎవరికి పెట్టుకున్నట్టు, రకరకాలు వస్తున్నాయి. కానీ ఒకవేళ పరీక్షిత్ అని పెట్టినా పరిపరి అంటారేమో ఇంకో భయం, పరిపరి విధాల అన్నట్టుగా పరిపరి, ఎందుకంటే పరుకులు చాలా కష్టం కదా. అందుకని మనము మన జీవితాన్ని మనం సంస్కరింపజేసుకోవాలి. ఇప్పుడు మనం ఏం చేసుకుంటున్నాం? ఇది కారణమేంటి? ఇది మన జీవితము సంస్కరింప చేసుకోవటం. ఏదైతే కష్టం అనుకుంటున్నారో మానవులు, అసలు నువ్వు అటువంటి ధ్యానం, బుద్ధి యొక్క ప్రయాణం. అందుకని మన అహంకారం అనేటువంటిది క్రియారూపాన్ని ధరించకముందే పవిత్రంగా దాన్ని పునీతంగా చేసుకున్నామనుకోండి, ఇప్పుడు కాని కార్యానికి మనం ముందు నడుంగట్టం, అయిన వాటికే వెళ్తుంటాం. అహంకారము ఏది నిర్ణయిస్తే దాని వైపుకి అది పరిగెత్తుకు వెళ్ళిపోతూ ఉంటుంది, క్రియ చేస్తుంది. అహంకారం క్రియ చేస్తుంది. ఇటువంటి అంతరేంద్రియాల నాలుగిటిని గురుదేవులు, భగవంతుడు రెండు పాదాలే పెట్టుకుని ఉన్నాడు. తర్వాత నాకు తెలియ అడుగుతాను, అమ్మవార్లకి అయ్యవార్లకి కూడా చాలా చేతులు ఉంటాయి కదా. ఏమండి ఎన్ని చేతులు అంటే, ఆయనకి హజార్ హాత్ కాళీబాడి అని కూడా ఉంది కలకత్తాలో. 1000 చేతులు నా అమ్మవారు ఉన్నారు కలకత్తాలో కదా. అన్నీ 1000 చేతులు ఉన్నాయి కదా. 1000 చేతులు ఉన్న అమ్మవార్లు కొంచెం అయ్యవార్లు కూడా అక్కడక్కడ ఉంటాం కదా. 4 చేతులతో మనం చూస్తుంటాం కదా. ఎక్కడ ఎవరు 2 పాదాలే పెట్టుకున్నారు దృశ్యంలో. మనకి ఇలా చేతులు ఉన్నట్టు పాదాలు లేవు ఎక్కడా చూడండి. అంటే మనం ద్వంద్వమైనటువంటి ప్రపంచంలో ఉన్నామని, ఆ ప్రభువు కూడా మన కోసమే 2 పాదాలు పెట్టుకున్నట్టున్నాడు. ఈ 2 ఆశ్రయిస్తే ఒకే చోటకి నువ్వు చేరుకుంటావు. నాది నేను, ఇది 2 పాదాలు. భక్తి యోగంలో మయ్యేవ మనాధత్వ మై బుద్ధిం నివేశయ. అంతే, నాయంది ఏది మయ్యేవ మన మనస్సు బుద్ధి నాయందు నిలిపినట్లయితే అత ఊర్ధ్వం మయ్యేవ నివసిష్యసి. నాయందే ఉండిపోతావు నువ్వు, ఇంకా వేరుగా ఎవరో ఎక్కడికి తీసుకెళ్ళలేరు. అందుకని మనము గురుదేవులు చెప్తుండేవారు, మనస్సుకి సెక్రటరీ చిత్తము, బుద్ధికి సెక్రటరీ అహంకారం. అందుకని ఇక్కడ మనస్సుని బుద్ధిని మనం కంట్రోల్ చేసుకోగలిగితే అక్కడ ఇంక వేరే చెప్పక్కర్లా. చిత్తు చేసే చిత్తము, క్రియ చేసే అహంకారము కూడా దాంట్లోనే లయించిపోతాయి. అప్పుడు నీ గమ్యస్థానాన్ని నువ్వు చేరగలుగుతావు అని. అందుకని ఈ ద్వంద్వం అనేటువంటి కార్యకారణాలు శిష్య గురు శిష్యులు తండ్రి బిడ్డలు ఇలాంటివి ఎన్నో వీటి ద్వారా అది అలా ఇమిడి ఉన్నటువంటి మన జీవితంలో మనము నీలోకి నువ్వు ప్రవేశం చేసినప్పుడే, నిన్ను నువ్వు మర్చిపోయినప్పుడే ఆ ప్రభు యొక్క అనుభూతిని నువ్వు పొందగలుగుతావు. అనుభూతి నీకు భిన్నం కాదు, అది అనుభవైక వైద్యమే, కానీ ఇది బయటకు వచ్చేది కాదు, అది అనుభవైక వైద్యం. కాబట్టి అటువంటి అనుభవాన్ని మనకి ప్రసాదించడం కోసం మహాత్ములు ఏం చేశారు? ఆ రెండు పాదాలను మనం ఆశ్రయించడంతో మనసు, బుద్ధి, చిత్తము, అహంకారం అనేటువంటి దాన్ని గురుదేవులు ఏం చేశారు? సత్యము, శాంతి, దయ, ప్రేమ అనేటువంటి ఈ నాలుగిటిగా మార్చాలి. అది మనం మార్చుకోవటం కాదు, ఎప్పుడైతే మనసుని బుద్ధిని అదుపులో పెట్టుకున్నామో స్వామి అనుగ్రహంతో సత్యము, శాంతి, దయ, ప్రేమ అనేటువంటివి మన స్వరూపం అయిపోతాయి. ఇప్పుడు సత్యము, శాంతి, దయ, ప్రేమ ఎవరైతే ఏ మనసుకైతే అలవరుచుకుంటారో ఆ స్వరూపాన్ని పొందుతారో, నీ హృదయంలో ప్రకాశించేటువంటి బాబు అనే మందిరానికి నాలుగు స్తంభాలు ఉన్నాయి. ఆ నాలుగు ఏమంటే సత్యము, శాంతి, దయ, ప్రేమ. మన హృదయ మందిరంలో ఏది? ఈ మనసు, బుద్ధి, చిత్తము, అహంకారం అనేటువంటివి, సత్యము, శాంతి, దయ, ప్రేమ అనేటువంటి ఇది ఆ మందిరం. అది ఆ మందిరానికి వాటితో ఇప్పుడు గాలి ఎలా వస్తుంది? హాయిగా వస్తుందా? వేడిగా వస్తుందా? మన బాధ కలిగిస్తుందా? బోధన అందిస్తుందా? బోధన అందిస్తుంది. ఇది బోధన అందిస్తుంది, మనకి బాధ కలిగించదు. మన మానవ జన్మ వచ్చిందే అందుకు. అందుకని అటువంటి సత్యశాంతి, దయ, ప్రేమ స్వరూపాన్ని ధరించి అటువంటి మనలో ఉన్నటువంటి హృదయ ఆకాశంలో ప్రకాశించేటువంటి గురు పరమాత్మని మనం దర్శిస్తూ చక్కగా మన మనసును అంతర్ముఖం చేసి అటువంటి స్థితిలో మనకి అటువంటి ఆత్మానందాన్ని మనందరం పొందాలి. అటువంటి శక్తిని, భక్తిని, అఖండ సాధన సంపత్తిని శ్రీ గురుదేవులు మనందరికీ ప్రసాదించుగాక. సుఖీ భవ, సుఖీ భవ. అఖండ భక్తి జ్ఞాన వైరాగ్యమును, సాధనా అఖండ సాధనా సంపత్తిని, ఆత్మానందాన్ని, నిరంతర భగవన్నామామృత రసాస్వాదనని ప్రసాదించి సర్వదా జగన్మాత, జగన్నాథుడు, గురునాథులు మనని అనుగ్రహించుగాక. సుఖీ భవ, సుఖీ భవ. హరే ఓ.